భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో, ప్రపంచం యొక్క చరిత్రలో ఈ శ్రావణ పూర్ణిమ ఒక విశేషమైనటువంటి మార్పు తీసుకువచ్చింది. ఆ మార్పు ఏమిటి అంటే, ఏ ఒక్క విద్యను తెలుసుకుంటే సర్వము మీకు తెలుస్తాయో, ఆ విద్య యొక్క అవతరణ స్పష్టముగా జరిగినది. ఆ విద్యని శ్రీ విద్య అని, బ్రహ్మ విద్య అని, మోక్ష విద్య అని, బ్రహ్మమని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండాం. వాటిని ఏది పిలిచినా టెక్నిక్ ఒకటే. ఏమిటా టెక్నిక్ అంటే, ఓం 21 సార్లు అనుకుని ఆ డైనమిక్ సైలెన్స్, ఆ మౌనములో మీరు ఉండిపోగలగాలి. యోగస్థ కురు కర్మాణి, ఆ స్థితిలో ఉండి పనులు చేయటం ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఎంత తొందరగా మీరు దాన్ని నేర్చుకుంటే అంత తొందరగా ఆ మహాకాల చక్రవర్తి సామ్రాజ్య పౌరుడిగా మీకు బాధ్యతలు అప్పజేయబడతాయి. అంతవరకు ఏంటి ట్రైనింగ్ పీరియడ్. ఆ ట్రైనింగ్ పీరియడ్ మీరు ఒక రోజులో పూర్తి చేసుకుంటారు, 40 రోజుల్లో పూర్తి చేసుకుంటారు, 4 నెలల్లో పూర్తి చేసుకుంటారు, 4 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటారు, 4 జన్మల్లో పూర్తి చేసుకుంటారు, మీ ఇష్టం. అదే తీవ్ర సంవేగానామాసన్న, తీవ్రమైనటువంటి మీలో ఆవేదన కనుక ఉంటే ఈ క్షణంలోనే మీరు ఆ సామ్రాజ్యాన్ని గడుపుతారు. భక్తులందరూ కూడా తక్షణం మారిన వాళ్లే, ఎప్పుడో మారిన వాళ్లు కాదు. మనం మారలేము అన్నది ఎందుకు అర్థమవుతోంది? మారిపోయింటే ఇన్నిసార్లు మనం వినాల్సిన అవసరం లేదు. అంచేత మనం ఏం చేయాలి? తత్ర స్థితి యత్న అభ్యాస, అభ్యాసం చేసుకున్నాం ఆ స్థితిలో ఉండటానికి. కానీ అభ్యాసం చేస్తున్నామని నటించకండి. ప్రయత్నించండి. ఇప్పుడు 5 నిమిషాల ముందు వచ్చి కూర్చున్నాం, మౌనంగా ఉన్నాం. ఎందుకు మీరు ఆ మానసిక స్థితిలో వెళ్ళకూడదు? మేము చెప్పేంత వరకు కళ్ళు మూసుకొని చూస్తూ ఉండకపోతే తత్ర స్థితే యత్న అభ్యాస ప్రాక్టీస్. ప్రతి నిమిషము ప్రాక్టీస్ చేసుకోవటానికి ఎప్పుడు వీలు దొరుకుతుందా? ఎప్పుడు నోరు మూసి కూర్చున్నావా? ఇదిలో ఎప్పుడైతే మీరు ఉండి పని చేయటానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో యోగస్థ కురు కర్మాణి చేస్తూ ఉంటాం, మధ్యన పోతూ ఉంటుంది, చేస్తూ ఉంటాం, మధ్యన పోతూ ఉంటుంది, మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ గుర్తు చేసుకునేటటువంటి స్థితి సమ్యగ్ వ్యవస్థితో సహా కరెక్ట్ గా వాడు ఆ స్థితిలోనే జీవించాలి అనేటటువంటి విధానాన్ని ఋషులు సంధ్యావందన మంత్రాల ద్వారా మనకు అందించారు. ఒక పిల్లవాడు కదులుతూ ఉంటేనే మన ఏకాగ్రత చెదిరిపోతే ఇంకా ప్రపంచంలో మీరు యోగస్థితిని ఏం పొందుతారు? మీరు మన సంబంధం ఏంటి పిల్లవాడితో? వాడు ఏదైనా పీకుతే అప్పుడు పట్టుకోండి, డిస్టర్బ్ కాకూడదు. కానీ ఏదైనా కూడని పని చేస్తే మాత్రం ఆపాల్సిందే, అప్పుడు మాత్రం పట్టుకోరు, అప్పుడు మేము యోగస్థితిలో ఉన్నామంటారు. తమాషాది, మనం ఏం చేసినా కూడా తప్పు చేస్తాం. యోగస్థితిలో ఏది చేసినా అది కరెక్ట్ అవుతుంది. ఉదాహరణ అర్థం చేసుకోండి, అంతే తప్ప. ఒక వ్యక్తి, ఒక చిన్న కుర్రాడు మీ యోగస్థితిని భంగం చేసేయగలిగితే ఇంకా రాక్షసుల వాళ్ళు ఏం రావక్కలే పాపం. ఋషుల దగ్గరికి వస్తే రాక్షసుల వాళ్ళు వచ్చేవారు. ఇంచేత ఆ యోగస్థితి ఎంతవరకు మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి? యతీనాం బ్రహ్మ భవతి సారథి, ఆయన యొక్క సారథ్యం మనకి లభించేస్తే ఇంకా మనం నిర్ణయం అంటే ఏముండవు. ఆయన చెప్తూ ఉంటాడు, చేసేస్తూ ఉంటాం. కండిషన్ ఏంటి? ఆయన చెప్పినటువంటిది మీరు తక్షణం చేసేటటువంటి అలవాటు డెవలప్ చేసుకుంటే చూస్తూనే ఉంటారు కదా. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదో అంట శుక్రవారం అవ్వాలని అంట, అది అప్పుడే అయిపోతుంది. అది అవ్వాలి అలాగా. అలా అవుతేనే యతీనాం బ్రహ్మ భవతి సారథి. అలా అవ్వలేదనుకోండి, ముహూర్తాలు చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, మీకు అర్థం కాలేదు, అసలు ఏమీ అర్థం కాలేదు. అంచేత మీకు అర్థం అవ్వాలి. రిపీటెడ్ గా చెప్పేటటువంటి విద్య ఏమిటి అంటే, ఆ బ్రహ్మ విద్య ఏంటి అంటే, ఆ రహస్యం ఏంటి అంటే, ఆ కీలకం ఏమిటి అంటే మౌనం. కానీ నోరు మూసు కూర్చునేటటువంటి మౌనం కాదు, అది చాలా నీచమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది. నోరు మూసి కూర్చుంటే వెళ్ళాము. మీరు నోరు మూసి కూర్చున్నాక అద్భుతమైనటువంటి ఆలోచనలు మీకు రావాలి, అద్భుతమైనటువంటి క్రియాకలాపాలు చేయగలిగేటటువంటి సామర్థ్యం మీలో ఉత్పన్నం అవ్వాలి. అవుతుంది అది. అందులోంచి అన్ని వస్తాయి. అవ్వలేదు అని బాధవద్దు. కానీ ఇది చేయలేకపోతున్నామే, ఒకరోజు గడిచిపోయింది, ఇవాళ పొద్దున్న మనం ఉన్నాం కదా, సంధ్యావందనం చేసుకున్నాం, మౌనంలో ఉన్నాం. ఏమైంది? మహాకాల చక్రవర్తి, మహాకాల సామ్రాజ్ఞి యొక్క పూజా విధానం మొదలెట్టేశాం. శుక్రవారం మొదలెడదాం అనుకున్నది ప్రపంచంలో లేదు. ఇది ప్రపంచంలో ఈ యంత్రం లేదు. ఏ పుస్తకాలలోనూ మీకు యంత్రం దొరకదు. దీనికి ముందు నేనేమనుకున్నాను, సప్తావరణ పూజా విధానం చేయమంటే, ఇప్పుడు కూర్చొని జరుగుతూ ఉంటే షోడశావరణ విధానం ఎందుకు ఉండకూడదు? షోడశ పూజోపచారం ఎలాగో చేస్తున్నాగా, షోడశ సంస్కారాలు ఎలాగో ఉన్నాయి కదా, లింక్ దానికి పెట్టేసుకుంటే మనకి ఈజీగా మహాకాల చక్రవర్తి సామ్రాజ్యము డెవలప్ అవుతుంది. అంచేత అలా ఆలోచించుకుంటూ ఉండటమే. అంతే తప్ప నాకు వచ్చా నాకు రాదు. ఈ యంత్రమే ప్రపంచంలో లేదంటే ఆ యంత్రం యొక్క పూజా విధానం నాకెక్కడ తెలుస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఆ మౌనము నుంచి వచ్చాక కూడా ముందు స్వాధ్యాయం ఉంది, ముందు ఆ పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఆ పుస్తకాలు నేను చదివాను. చదివిన తర్వాత వాటిలో ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని ఉన్నాను. అంతే తప్ప ఆయనే చెప్పేస్తాడు. ఏం చెప్తాడు ఆయన? స్వాధ్యాయాన్మా ప్రమద. అందుకే క్రియాయోగ లో 3 తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. కనీసం రోజుకి 4 గంటలు మీకు స్వాధ్యాయం ఉండాలి. అంటే ఏంటి? ఆ రోజు వరకు మీరు చదవనటువంటివి ఏదో ఒకటి, ఆ రోజు వరకు అది చదివి ఉండకూడదు. చదివిందే మనం చదవడం కాదు. అదొకటి నియమంగా ఏర్పరచుకోండి, నాకు చూపిస్తూ ఉండండి ఇదిగో ఈ 4 గంటలు నేను ఇది చదివాను, మాకు టైం ఎక్కడుంది మాస్టర్, నాకెక్కడి నుంచి టైం వస్తుంది బుక్లు చదవటానికి. ఇంచేత టైం రావటం లేదు అనేది కాదు, ఇష్టం లేదు అంటే ఉదాహరణ చెప్తూ ఉంటాం కదా, వీ కెన్ టేక్ ఎ హార్స్ టు ఎ పాండ్, గుర్రాన్ని సరోవరం వరకు తీసుకెళ్ళగలం, మంచిని తాగించి దాంతో చూద్దాం ఎప్పుడు తాగుతుంది అది, దానికి దాహం వేస్తే. అంచేత మీకు ఆ దాహం ఉంటే ఆ దాహాన్ని కూడా మీరు మొండిగా పట్టుకుని మౌనంలో ఆ భక్తి కూడా నాకు లేదు, నా మీద నీ మీద నాకు విశ్వాసం లేదు, అందరూ ఏదేదో కబుర్లు చెప్తారు, నాకేం తెలుసు, నాకు తెలియదు, కానీ నాకు దేని మీద నమ్మకం ఉంది, ఏ వ్యక్తులైతే ఈ టెక్నిక్ పెట్టారో వాళ్ళు సత్యదర్శినులు, వాళ్ళు నోటి వెంట అబద్దాలు రావు. ఒకవేళ వాళ్ళ నోటి వెంట వాళ్ళకి తెలియకుండా జరగనిది ఏదైనా నోటి వెంట వస్తే అది జరిగిపోతుంది, అసంభవము సంభవం అయిపోతుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇదంతా కూడా మీరు అబద్దం అనుకోకండి, కపోల కల్పితం అనుకోకండి, అనసూయాదేవి కాని సతీ సుమతి కాని. ఒక ఋషి ఏం శాపం ఇచ్చాడు, మీ భర్త సూర్యోదయం చూశాడో, సూర్యోదయం కాదు పోవాలి, ఆ దమ్ము ఆ మౌనంలో ఉంది ఆ శక్తి, కానీ ఉపయోగించుకోవటం నేర్చుకుంటే సైకిల్ ఎక్కి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, సైకిల్ తొక్కన వాడిని ఎక్కి తొక్కమని ఎంత దూరమైనా చూస్తే ఎంత దూరం వెళ్తాడు, ఇంతకీ ఏది రైటు, సైకిల్ ఎక్కి ఎంత దూరమైనా వెళ్ళిపోవటం రైటా, సైకిల్ ఎక్కి పట్టడం రైటా, రెండు రైటే. సైకిల్ ఎక్కి బ్యాలెన్స్ చేయగలిగితే ఎంత దూరమైనా మీరు వెళ్ళిపోవచ్చు, సైకిల్ ఎక్కి బ్యాలెన్స్ చేయలేకపోతే అసలు ఎక్కేలేవు. చాలా సార్లు నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, మోటార్ సైకిల్ ఉండేది అనంతపూర్లో ఒకళ్ళ దగ్గర, మనం మోటార్ సైకిల్ నడపడం రాదు, అది పరిస్థితి. ఇంకా అర్థమైపోయింది కదా ఏం జరుగుతుందో, మోటార్ సైకిల్ అవుతూ ఉంది, ఆయన ఏం చేశాడు, రామకృష్ణకి బనారస్ హిందూ యూనివర్సిటీలో చదివాడు కనుక మోటార్ సైకిల్ నడపడం రాదా అనుకుని ఆయన తాళం చేసి పంపించేశాడు సైకిల్ది, మోటార్ సైకిల్ది 15 రోజులు అక్కడికి వెళ్తూ పెట్రోల్ కూడా నిండా నింపి అవసరం అవుతే మళ్ళా కొట్టించుకోండి అని చెప్పి పంపించి ఇచ్చాడు. నన్ను లోపల పెట్టుకోవడం నాకు చేతగాలే, మళ్ళా పక్కన ఉన్న వాళ్ళ నూనె తీసి పెట్టాం. అంచేత ఇంతకీ మోటార్ సైకిల్తో వెళ్ళొచ్చా వెళ్ళలేమా, అంచేత ఈ విధానం ద్వారా ఏదైనా చేసేసుకోవచ్చు మీరు, కానీ చేయలేకపోతున్నాం అంటే నాకు మోటార్ సైకిల్ కి ఉన్నటువంటి సంబంధమే మీకు ధ్యానానికి మధ్య ఉన్నటువంటి సంబంధం చేత కావటండి. మరి చేత కాకపోతే ఏం చేయాలి, నాకు తెలిసి మా యూనివర్సిటీ మా డిగ్రీ కాలేజీలోనే ఒక కొలీగ్ ఉన్నాడు, ఎలా నేర్చుకున్నావయ్యా నువ్వు, మా ఇంట్లో వాడి ఫ్రెండ్ అవడం మోటార్ సైకిల్ వదిలేసెట్ట, వాళ్ళ అన్న ఫ్రెండ్ సరే, వీడు మోటార్ సైకిల్ నేర్చేసుకున్నాడు, మోటార్ సైకిల్ ఏమైందో అడగొద్దన్నాడు, అదే రెండో ఎక్స్ట్రీమ్. రమేష్ అని మా కాలేజీ కామర్స్ లెక్చరర్ చెప్పాడు, అదేంటి రాకృష్ణ నీకు స్కూటర్ నడపడం, ఇప్పటికీ రాదు నాకు స్కూటర్ నడపడం, అదేంటి ఇంట్లో ఉంది కదా అన్నాడు, ఇంట్లో ఉంటే అలా వస్తుందన్నా, అదేంటి నేను నేర్చుకున్నా, మా అన్న ఫ్రెండ్స్ 70 డిగ్రీ చదువుతున్నప్పుడు మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళారట, నేర్చేసుకున్నట్టు పూర్తిగా. తర్వాత మాత్రం చెప్పాడు నాతో మోటార్ సైకిల్ అడగవాక, తర్వాత మా అన్న నన్ను చాలా వాయించాడు. ఏదైతేనే అంచేత గురువు లేకపోయినా యంత్రము మీ దగ్గర ఉన్నది, ఏంటా యంత్రము, మీ శరీరమే. ఈ యంత్రమే, దీన్నే నడపటం నేర్చుకోవాలి మీరు, ఈ శరీరాన్ని మీరు నడపటం నేర్చుకోవాలి. మీరు నడపటం లేదు, మీరు శరీరానికి లొంగిపోతున్నారు. ఒకసారి ఇక్కడ భారతీయ విద్యాభవన్ దగ్గర రిక్షా పట్టుకు నుంచున్నా నేను, రకరకాల అనుభవాలు ఎండాకాలంలో. మన గాయత్రి పరివార సభ్యుడు ఒకటి వస్తున్నారు, అదే చెడ్డి రిక్షా తొక్కడే అప్పటి నుంచి మొదలెట్టారని కళ్యాణ్ అడిగాడు, నిజంగా అడిగాడు. నాకు మాత్రం పాప అయ్యో నేను ఆ స్థితికి దిగజాడు అంటే వాళ్ళకి అభిమానం వచ్చింది అంటే. కానీ తమాషా తెలుసా, రిక్షా మనం తొక్కలేము, మీరు ట్రై చేసి చూడండి, ఒకవైపు లాగిస్తుంది అది, ఇంకా అదేదో అనుకున్నాం, అది కూడా మనం చేయలేము. ఈ యంత్రం కూడా అలా ఒక పక్కకి లాగిస్తుంది మనని, ఎటుపక్కకు లాగుతోంది, భౌతిక జగత్తు వేపుకు లాగుతోంది, నిలుస్తోంది. అది అది దాని సహజ లక్షణం. అది ఆ యంత్రం యొక్క సహజ లక్షణం. అది అది అలా ఈడ్స్తేనే అది కరెక్ట్ గా ఉందన్నమాట. అది మీ పని చేస్తుంది. ఇంకా అది ఈడ్చలేదనుకో, ఎక్కడో ఏదో లోపం ఉంది. చిన్నపిల్లవాడు ఆడుకోకపోతే, అన్నం తినకపోతే వచ్చేం చెప్తాం మనం? భలే దొరికేడు వీడు, అన్నం తిండు కదా. అలాగే సహజమైనటువంటి భౌతిక సుఖాల వేపు ఈడ్చకపోతే ఈ యంత్రం కూడా దోషభూయిష్టమే. అంచేత మనకి భౌతిక సుఖాల మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, నటించొద్దు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీకుందో లేదో నాకు తెలియదు. అంచేత భౌతిక సుఖాల మీద మీకు యావ ఉంటే ఏమీ తప్పులేదు. ఆ ఈడ్పు ఉండాలి. అది అటు లాగుతూ ఉంటేనే అర్థం ఏంటంటే ఈ శరీరము కరెక్ట్ గా ఉంటుంది. ఈ శరీరము యొక్క విద్యని బ్రహ్మ విద్య అన్నారు. ఎందుకు బ్రహ్మ విద్య అన్నారు? బ్రహ్మాండంలో ఏమి ఉన్నదో ఈ పిండాండంలో ఉన్నది. బ్రహ్మాండంలో ఉన్నది తెలుసుకోవాలి అంటే అమెరికా ఎలా ఉంటుంది అంటే అమెరికాకి వెళ్ళాలి, ఢిల్లీ ఎలా ఉంటుంది అంటే ఢిల్లీకి వెళ్ళాలి, బుధగ్రహం ఎలా ఉంటుంది అంటే బుధగ్రహానికి వెళ్ళాలి, సూర్యుడు ఎలా ఉంటాడు అంటే సూర్యుడిలోకి వెళ్ళాలి, ధ్రువ నక్షత్రం ఎలా ఉంటుంది అంటే దాని జోలికి వెళ్ళాలి కదా. కానీ ఈ పిండాండంలో, ఈ శరీరం యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యం ఏమిటి అంటే, సంపూర్ణ సృష్టి ఈ శరీరంలో ఉంది. అంచేత బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, ఈ శరీరం ద్వారానే మొత్తం ధర్మాన్ని మీరు పట్టేసుకోవచ్చు. ఉన్నది ఒకటే ధర్మం. ఏమిటి ఆ ధర్మం అంటే, నువ్వు ఈ భౌతిక సుఖాలు, భౌతిక శరీరము, ఈ ప్రపంచము, ఈ బ్రహ్మాండము దేని మీద మనస్సు పెట్టకుండా ఈ బ్రహ్మాండము ఎందులో విస్తరించి ఉన్నదో దాని మీద దృష్టి పెట్టండి. మళ్లీ చెప్తాను, అర్థం చేసుకోండి. అది చాలా సింపుల్ టెక్నిక్. అది ఈ బ్రహ్మాండంలో గ్రహాలున్నాయి, కణాలున్నాయి, శరీరాలున్నాయి, దోమలున్నాయి, రకరకాలైన వస్తువులు తిరుగుతూ ఉన్నాయి, అన్ని కనిపిస్తూనే ఉన్నాయి మనకి. కానీ ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. మన ఆకాశం చుట్టూనే మనం దేన్ని చూస్తున్నాం? వస్తువుని చూస్తున్నాం. వస్తువుని చూడకుండా ఆకాశాన్ని చూడండి. సో సింపుల్. మన దృష్టి మీకు చాలా సార్లు ఉదాహరణ చెప్తా ఉంటారు, చాలా బొమ్మలు కూడా ఉంటాయి. ఒకవైపు నుంచి చూస్తే శుద్ధి సాయిలా కనిపిస్తుంది, ఇంకో వైపు నుంచి చూస్తే ఇంకోలా. అమ్మయ్య అప్పటి నుంచో వెతుకుతున్నాను ఇది. ఇప్పుడు ఇదేంటిది బొమ్మ? ఇదే మనం చేయాల్సిందే. మనమేమో ఇది చూస్తున్నాం, రెండు ముఖాలు కనిపిస్తున్నాయి కదా. ఆ రెండు ముఖాలు చూడకుండా ఇది కనుక చూస్తే ఒక పాత్ర ఉంది, ఒక బుడ్డి, బుడ్డిలోంచి ఒక ధార పైకి వెళ్తుంది. ఇంతకీ ఏది కరెక్ట్? రెండు ముఖాలు ఉన్నాయి అక్కడ, సిరా బుడ్డి మీద పైకి వెళ్తున్నటువంటి ధార ఉందా? కానీ మీరు రెండు ముఖాలు చూసేశారు, మీరు మీకు సిరా బుడ్డి కనిపించదు, ఉంది అక్కడే. కానీ కొంతమందికి రెండు ముఖాలు కనిపించకుండా చూడమని ఉంటే వాళ్ళకి ఇది కనిపించేది, ఆ రెండు ముఖాలు కనిపించదు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. మీరు ఆకాశాన్ని చూడమంటే మీరు ఆకాశాన్ని చూడరు, ముఖాలను చూస్తున్నారు. భ్రమ అంటే అది, మాయ అంటే అది. ఇది చాలాసార్లు ఉదాహరణ చెప్పాను కానీ నాకు దొరకలే. ఇప్పుడు అర్థమవుతుందో చూసుకోండి జాగ్రత్తగా. ఇది మనం చేయాల్సింది ఏంటి అంటే, ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మీ శరీరం కాదు, మీ శరీరంలో ఉన్నటువంటి పరమే వ్యోమం దాన్ని గమనించుకో. అంత సింపుల్, అది ట్రిక్కే. అందుకే సాధన ఏం అక్కర్లేదన్నాడు. నాహం వేదు న తపస నదా నేను నేజ్జేయ శక్యేమం విదో ద్రష్టం దృష్టవానసి మాం యథ. ఈ రోజు నన్ను నువ్వు ఎలా చూస్తున్నావో అలాగా వేదాధ్యయనం వల్ల కానీ తపశ్చర్య వల్ల కానీ ఏమి అక్కర్లే. ఏం కావాలి? దృష్టి మారాలి. కూర్చున్నా నేను కూర్చున్నాననే అనుకుంటున్నా ఇంకా. నువ్వు పరమే వ్యోమం చూస్తే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఈ చరాచర సృష్టి అంతా కూడా ఎక్కడ అవుతే వ్యాపించి ఉన్నదో, ఎందులో అవుతే వ్యాపించి ఉన్నదో దాన్ని గమనించుకో. ఆ ప్రయత్నం చేయండి. ఉత్తనే కూర్చోకండి, ఉత్తనే కూర్చుంటే టైం వేస్ట్. ఇన్ని వేల సంవత్సరాల బట్టి భారతీయులు 5000 సంవత్సరాల బట్టి ఈ టెక్నిక్ దగ్గరించుకుని ధ్యానం చేస్తున్నాం అనే భ్రమతో నాశనం అయిపోయారు. ఎందుకు నాశనం అయిపోయారు? స్వాధ్యాయం లేక. దీని గురించి చర్చించుకోవాలి, మీరు వివరణ తెలుసుకోవాలి. ఇన్నిసార్లు చెప్పినా మళ్ళా ఇదే ప్రాబ్లం. ఇక్కడ చూసిన వాడికి అర్థమవుతుంది, చూడని వాడికి చాలా కష్టం. ఒకసారి చూసేశాక మరి చూడదన్న విండివాడు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. ఎప్పుడు ఒకసారి ఆ బ్రహ్మని, ఆ పరబ్రహ్మాన్ని, ఆ పరమే వ్యోమాన్ని, ఆ మౌనాన్ని, ఆ ఆకాశతత్వాన్ని గ్రహించగలిగావో, రకరకాలైనటువంటి పేర్లు. ఇంకా దాని తర్వాత అందు నుంచి నువ్వు బయటపడేది లేదు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఇందులోకి పోతే నువ్వు వెళ్ళటం వెళ్తావు ఫలానా వ్యక్తిగా, బయటకి ఎలా వస్తావు? బ్రహ్మగా వస్తావు. ఇంకా నువ్వు మానవ అసలు, ఇంకా బ్రహ్మతత్వం యొక్క రూపమే నీవు అయిపోతావు. అవటానికి ఎంత టైం పడుతుంది? తక్షణమే. తక్షణమే చేయటం అనేది నేర్చుకుంటే, అనుకున్నది చేయటం అనేది నేర్చుకుంటే, ఈ కర్మ యొక్క శక్తి, ఆచరణ యొక్క శక్తి, ఆచార్య దేవోభవ, ఆచార్య దేవోభవ, ఆచరణ చేసేవాడు మనకి మార్గదర్శకుడు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ రాసి మిగతా హేయం దుఃఖమనాగతం, ఏ విధమైనటువంటి దుఃఖము కూడా మీకు రాదు. అయితే ఇంకా ఆ క్షణము నుంచే మీ జీవితాలలో దుఃఖాల పరంపర కట్. మరి మళ్లీ దుఃఖాలు వస్తున్నాయి, నువ్వు మళ్ళా నేను అంటున్నావుగా. నువ్వు నేను అంటాం వల్ల దుఃఖం. మరి నేను అనకపోతే ఎట్టా? అనుకో, అదే ఆ ట్రిక్ నేర్చుకోవాలంటే. ఆ ట్రిక్ కనుక నువ్వు నేర్చుకుంటే అయిపోయిందంతే ఖచ్చితంగా. కానీ తత్ర స్థితే యత్న అభ్యాస చేస్తూ ఉంటే మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా, సూర్యోదయం అవుతున్నప్పుడు మనసు ఎలాగైతే విడిపోవటం మొదలెడుతుందో మిల్లిమిల్లి, ఒకసారి గబుక్కునైనా వచ్చేయచ్చు, లేదు మిల్లిగా అయినా రావచ్చు, కానీ వస్తుంది గ్యారంటీగా. పొద్దున్న సాయం చేస్తే, పొద్దున్న చేస్తే రిజల్ట్ రావాలి, సాయంత్రం చేస్తే రిజల్ట్ రావాలి. కనీసం ఏంటి గ్యారంటీ? పొద్దున్న సంధ్యావందనం చేస్తే రాత్రి పాపాలు పోతాయి. సంధ్యావందనం అంటే ఈ సంధ్య, సంధ్య యొక్క వందనము. మరి అక్కడ సంధ్యావందనం ఎలా చేస్తున్నారో గమనించుకోండి. అక్కడ కూడా 16 స్టెప్స్ వస్తాయి మీకు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ముందు ఆ మంత్రాలు మీకు నోటికి రావాలి. ఆ మంత్రాలు నోటికి వస్తే తప్ప మిగతాది మనం చెప్పలేము. ఇక్కడ కూడా ఇవన్నీ అందరికీ రావాలి, అది గుర్తుంచుకోండి. తొందరపడండి, దాన్ని ఎలాగా అన్నది ఇంకా చెప్పేగా చదువుకుంటూ ఉండటం. దా మంత్రాన్ని ఇన్నిసార్లు చెప్పాను కదా, ఏదైనా ఒక మంత్రానికి అర్థం తెలియకపోతే అడగండి. కానీ నాకు తెలిసినంత వరకు అన్ని మంత్రాలకి అర్థం చెప్పాను నేను. అది మాత్రము మీకు వచ్చేవాళ్ళు అసలు అది అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. అహింస ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుంది? ఈ మౌనంలో ఉంటే. నువ్వు ఈ మౌనంలో ఉన్నప్పుడు నీ ముందు హింస జరగదు, అపోజిట్ పార్టీ వాళ్ళు కూడా కలిసిపోతారు. వాడి ముందు తత్సన్నిధో, సన్నిధానంలో లేకపోతే ఉండబోతుంది. మళ్ళా అది జాగ్రత్త గుర్తుంచుకోండి. కరెంటు షాక్ ఎప్పుడు కొడుతుంది? వైర్ మీద నీ చేయి సన్నిధిలో ఉంటే. పైన ప్లాస్టిక్ పెట్టి నేను పట్టుకున్నాను చూడడం మాస్టర్ ఏమీ అవదు, నథింగ్ హ్యాపెన్స్. జరా ఆ క్లోజ్నెస్, ఆ సంస్కారాలని ఆ క్షణంలో దూరం పెట్టండి. మీరు ధ్యానం చేస్తున్నటువంటి టైంలో దూరంగా ఉంటే చాలు, తర్వాత నువ్వు గుర్తుంచుకోకలే. గుర్తుంచుకుంటే ప్రమాదం కూడా, పనులు జరగవు. నేను బ్రహ్మ కంటే పనులు ఎట్లా జరుగుతాయి? అంతేగా, అదే తప్పు జరిగింది. ఇలాగ మనం కింద దిగజారిపోవటానికి కారణం అదే, పని చేయకపోవటం వల్ల. ఆ స్పీడ్ కావాలి. ఇప్పుడు 3 రోజుల తర్వాత అనుకున్నది ఈరోజు చేయాలి తప్ప, 3 రోజుల తర్వాత చేస్తా ఉన్నది 10 రోజుల తర్వాత అవ్వకూడదు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్పీడ్, కానీ చాలా తక్కువ. గురువుల యొక్క స్పీడ్తో చూస్తే ఇది నటన, ఇట్స్ నో స్పీడ్ అట్ ఆల్ మళ్ళీ. కానీ ఇదే మనకి చాలా స్పీడ్ అనిపిస్తుంది. అంచేత ఇంచేత అనవట్లేదు. ఇప్పుడు 4 గంటలు కనీసం స్వాధ్యాయం ఉండాలి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం? ఇవాళ నుంచి ప్రాక్టీస్ పెట్టండి, పెట్టేయటమే. అది ఏం చదువుతాం? పుస్తకాలు ఉన్నాయి. ఏం చదువుతాం? మీరు అదే మీరు చెప్పారు కదా చదవని పుస్తకం అని. మరి ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి గారు ఉన్న పుస్తకాలు ఏది మీరు చదవలేదు పరిపూర్ణంగా. అందుచేత ఏదో ఒకటి తీసుకుని ముందు చదవండి. మరి 4 గంటలు ఒకేసారి చదవాలా, ఇంకా ఎన్ని అనుమానాలు? చదవగలిగితే చదవండి, చదవలేకపోతే మానేయండి. వన్ ప్లే ఏంటంటే అనుమానం ఎక్కడొస్తుందంటే చేయాలని లేకపోతే. లేకపోతే పూర్తి సినిమా అంతా చూసి రావాలా మాస్టర్? సగం సినిమా చూసి వచ్చేదా? నేను మాత్రం సగం సినిమా చూసారమ్మంటా మీరు రారు. అలాగే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అది, 4 గంటలు చేస్తాం వీలు బట్టి, వీలు దొరక్కపోతే ఓకే, వీలు ఉంటే ఎందుకు మానేయాలి? ఇంచేత ఈ 4 గంటల స్వాధ్యాయంలో మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు, దీనికి పెట్టే టైం ఇవంతా. కానీ ఈ శరీరం యొక్క నిర్మాణంలో ఈ మహాకాల చక్రవర్తి యంత్రము చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంచేత మన మహాకాల చక్రవర్తి యంత్రమునే మనం నిరంతరము చూసుకుంటూ ఉండమని చెప్పాను. మరి ఇవాళ కూడా ఎవరి ముందు కనిపించలేదు నాకు. ఉందా మీ ముందు? మరి సరే, అయితే మూసేస్తే పెట్టకుండా పెట్టుకో, ఉన్నవాళ్ళు ఎదురకుండా పెట్టుకోండి. ఈ శ్రీ విద్యోపాసన, ఈ మహాకాల చక్రవర్తి యంత్రోపాసన యొక్క అనేక రహస్యాలు సౌందర్య లహరిలో జరుగుతాయి. ఇంకా ఇవాళ నుంచి ప్రతిరోజు సాయంత్రం మనం సౌందర్య లహరి చదువుకుంటాం. ఇంకా ఎప్పుడో మొదలు పెడతాను క్లాసులు అన్నది ఏం కాదు, ఇవాళ నుంచి మొదలైపోతున్నాయి. పొద్దున్న పతంజలి యోగ సూత్రాలు, సాయంత్రము సౌందర్య లహరి. కానీ ఇవి రెండు కూడా మహాకాల చక్రవర్తి యంత్రం యొక్క సాధనలే, అది మాత్రం మనం గుర్తుంచుకోండి. అంచేత మహాకాల చక్రవర్తి యంత్రం యొక్క సాధనలో ఉన్నటువంటి అనేక రహస్యాలను మనము పతంజలి యొక్క యోగ సూత్రములలో, దాని తర్వాత శంకరాచార్యులు వారు రాసినటువంటి సౌందర్య లహరి ద్వారా మనం తెలుసుకున్నాం.
ఆ మౌనం యొక్క పేరు ఓంకారం. ఈ ఓంకారం వల్ల ఏమైందని చెప్పుకుంటాం మనం, భూ భియ జన తప ఇప్పటి 7 రకాలైనటువంటి వ్యాధికులుగా మారిందండి. తర్వాత ఏం చెప్తున్నాం మనం, భృగే దేవస్థుడు నువ్వు భూయో ఏమ ప్రజేదయా అనేటువంటి గాయత్రి మంత్రంగా మారింది. ఈ గాయత్రి మంత్రము వేదాల యొక్క మాటగా మారింది. ఈ వేద మాట సంపూర్ణ సృష్టిలో ఆ వేదకమైనటువంటి ధర్మాన్ని ప్రసారణ చేసి అనంత కాకోటి శాఖల్లో విస్తరణ చెందింది. చివరికి ఇదంతా అక్కడ వచ్చింది ఓంకారం చెప్పింది. ఓంకారం ఏమిటి? ఈ మౌనం. ఇంకా చివరికి మొత్తం సాధన రహస్యం అక్కడ ఉంది, మౌనంలో ఉంది. ఈ మౌనము ఏమని చెప్తున్నాడు అక్కడ పూర్వేశామతి గురు అంటే ఎవరు ఎవరు ఈ సాధనా విధానంలో మనకి మార్గదర్శకులుగా ఉండరు, రకరకాల మంది ఋషులు, రకరకాల భక్తులు, రకరకాలైనటువంటి మహానుభావులు, మన ధర్మాన్ని అవలంబులు కావచ్చు, అయితే ఇతర ధర్మాలను పాటించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూరు ఈశానకు గురు. వాళ్ళందరికీ కూడా గురు ఎవరు? పూర్వ ఉంటారని. కానీ వీళ్ళందరికీ కూడా పూర్వంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఫండమెంటల్ గా మనం మొట్టమొదటి గుర్తించేది శివుడు. ఇంకొక శివుడు లయకారకుడు. ఇంకటి ఈ సృష్టి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా ఆ శివుడు యొక్క శక్తి ద్వారా లయమైపోయి ఉంటుంది. శివుడు యొక్క శక్తి ద్వారా లయమైపోయినటువంటి ఆ సృష్టి మళ్ళా ఏమవుతుంది? విష్ణు యొక్క నాది కమలంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ వల్ల సృష్టించబడుతుంది. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన గురువు. ఎవరు? ఓంకారము. ఓంకారం అంటే ఎవరు? ఓం. ఆ మౌనము, ఈ మౌనము అన్నిటికీ శక్తి, ముఖ్యంగా మన శరీర నిర్మాణానికి కూడా. మీ శరీరము ఆ మహాకాల చక్రవర్తి యంత్రము. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా గమనించుకోండి, నేర్చుకోండి. ఇది ప్రపంచంలో ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ పుస్తకాల్లోనూ లేదు, ఇక్కడే లభిస్తుంది మీకు. తర్వాత ప్రపంచమంతా విస్తరణ చేస్తే వేరే విషయం. అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా నోట్స్ లాగా రాసుకోండి. మన సీతారాముడు ఉన్నాళ్ళలో ఇస్తాడు ఏదో ఆ పిచ్చి పని చేయకండి. ఎవరు నోట్స్ వాళ్ళవి ఏ రోజు నోట్స్ నాకు అరేస్ట్ చూపించాలి చెప్తే అది ఎలా నాకు వీలవుతుంది నాకు తెలియదు. అంతేట ఏదో హరిహరా కాలక్షేపంలా ఉంటూ ఉంటే మీకు ఏమవుతుంది కాదు. అంతేట ఈ మహాకాల చక్రవర్తి యంత్రం యొక్క స్వరూపము మన శరీరాలు.
ఈ మన శరీరాలు ఇలా ఏర్పడటానికి కారణం ఏంటి? సూర్యుడు, సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు. అంతేత మహాకాల చక్రవర్తి యంత్రంలో మీకు సూర్యుడు కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? బిందువులో, కేంద్రములో. మొత్తము యంత్రము యొక్క కేంద్రములో ఒక బిందువు ఉంటుంది చూడండి, అధోముఖ త్రికోణంలో. అక్కడ అది సూర్యుడి యొక్క స్థానము. దాని తర్వాత చుట్టూరా ఉన్నటువంటి ఒక వృత్తం ఉంది. త్రిభుజాలన్నీ ఉన్నాయి కొన్ని గజిబిజిగా. ఆ త్రిభుజాలు అన్ని గజిబిజిగా ఉన్న చోటు నుంచి చుట్టూరా ఒక వృత్తం ఏర్పడి ఉన్నది. ఈ వృత్తము గ్రహాలు బొమ్మలు వేసి ఉన్నాయి. సూర్యుడు తప్ప మిగతా ఎన్ని గ్రహాలు ఉంటాయి? 8 గ్రహాలు ఉంటాయి, 8 ఉన్నాయి అక్కడ. ఈ 8 గ్రహాలు కూడా మన శరీరంలో ఉన్నాయి. సూర్యుడు కూడా మన శరీరంలో ఉన్నాడు. అనేక సార్లు నేను మీకు చెప్పాను కదా, రాహు మూలాధారం కంటే కిందన, కేతు సహస్రారం కంటే పైన, ఈ మధ్యన ఉన్నటువంటి 7 గ్రహాలు అవి వాటి యొక్క కాలచక్రవర్తిత్వము మనం అర్థం చేసుకోవాలి. 24 గంటల్లో 21,600 సార్లు మన శ్వాస నిశ్వాసలు ఈ 9 గ్రహాలలో తిరుగుతూ ఉంటాయి. కానీ మనం గమనించగలిగేది ఏంటంటే 7 గ్రహాల్లోనే రాహు కేతువులో ఇంకా స్పందనలు ఏర్పడలేదు. రాహు కేతు యొక్క స్పందనలు ఎప్పుడైతే ఏర్పడతాయో అమృతత్వం ఏర్పడుతుంది. ఇంకట భౌతిక జగత్తుతో సంబంధం ఉంది. అమృతాన్ని రుచి చేసినటువంటి వ్యక్తులు రాహుకేతువులే. దేవతలు అమరులే, వాటికి మృత్యువు లేదు. రాక్షసులకి మృత్యువు ఉంది. మృత్యువు ఉండి రాక్షస జాతిలో పుట్టిన అమృతత్వాన్ని రుచి చూసినటువంటి వ్యక్తి ఎవడు? కేతువు శిరస్సుగా రాహు శరీరముగా గల ఒక రాక్షసుడు. వాడిని కట్ చేశారు. కట్ చేయటం వల్ల శిరస్సు ఏదైతే ఎక్కడ ఏర్పడ్డాయి? మన కిందన రాహు కింద పోయాడు, కేతువు పైకి పోయాడు. ఆ చక్రాన్ని అది అర్థం చేసుకోండి. మీరు ఇదంతా ఈ 9 గ్రహాలు ఈ మహాకాల చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలో ఎందులో తిరుగుతున్నాయి? ద్వాదశ రాశులలో తిరుగుతున్నాయి. మన శరీరంలో కూడా గురు స్తోత్రములో ఆ ద్వాదశ రాశులు మన శరీరంలో ఎలా ఏర్పడ్డాయో మనకు తెలుసు. అంతేత ఆ నవగ్రహాలు పైన ఉన్నటువంటివి ద్వాదశ రాశులు. వాటికి కావలసినటువంటి సంకేతాలు కూడా అక్కడ ఉన్నాయి. ఏది ముందు ఏది వెనక అనేటటువంటి ప్రశ్న తీసుకురాకండి. ఇంకేత ఆ వృత్తములో ఏది ముందు కాదు, ఏది వెనక. మీ వేలు ఎక్కడ పెడితే అక్కడ ముందు వెనక ఉంటుంది. ఆది మధ్యాంతరహితమైనటువంటి స్థితి వృత్తము చూపించును. దాని తర్వాత ఇంకొక వృత్తం ఉంది. 3 వృత్తాలు మనకు కనిపిస్తున్నాయి చూసుకోండి. ఆ 3వ వృత్తము పూర్ణిమ అమావాస్యలకి సంబంధించినటువంటి వృత్తము, చంద్రుడి యొక్క షోడశ కళలు. ఈ షోడశ కళల యొక్క పూజా ఉపాసనే పరిపూర్ణమైనటువంటి శ్రీ విద్యోపాసన, మహాకాల చక్రవర్తి యంత్ర ఉపాసన, ఇండైరెక్ట్ గా మీ శరీరము యొక్క ఉపాసన. మీ శరీరమునే ఆ మహాకాల చక్రవర్తి నగరముగా మార్చాలి. మీరు దానికి తగినట్టు మీ జీవిత విధానం ఉండాలి. ప్రస్తుతం అలా లేదు మన జీవిత విధానం.
గ్రహాలు ఎక్కడున్నాయో తెలియదు, గ్రహాలకి మనకి ఉన్నటువంటి సంబంధం తెలియదు, జ్యోతిష రాశుల పేర్లు తెలియదు, సూర్యుడి యొక్క కళలు తెలియదు, చంద్రుడి యొక్క కళలు తెలియదు, ఏమి తెలియదు మనకి. ఆఖరికి దిశ ఎక్కడుందో మన సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళకి తప్ప గ్యారంటీగా తెలుసు చాలా మంది చెప్పలేరు. నైరుతి ఎక్కడుందో, ఈశాన్యం ఎక్కడుందో, ఆగ్నేయం ఎక్కడుందో చాలా మంది చెప్పలేరు. దిశారహితమైనటువంటి జీవితాన్ని దిశతో కూడినటువంటి జీవితంగా మార్చటానికి ఈ సౌందర్య లహరి ఎలా ఉపయోగపడుతుందో చూడండి. అంతేత రేపు వీలైనంత వాళ్ళు ఆ సౌందర్య లహరి కొనేసుకోండి. ఇంత మంచిది టెక్స్ట్ బుక్ లేదు అంటే నేను ఇచ్చే ఆల్టర్నేటివ్ అంటే 3-4 శ్లోకాలు రాసుకుని అర్థం రాసుకుంటూ ఉండండి. నేను చెప్తున్న దానికి ముందే రెడీగా అవుతూ ఉండాలి మీరు. ఇంచేత సౌందర్య లహరిలో కూడా మొట్టమొదటి శ్లోకము ఓంకారం గురించి చెప్తుంది. తస్య వాచక ప్రణవ గురించి చెప్తుంది.